యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనాన్ని 4వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనాన్ని 4వ వచనాన్ని చదువుకుందాం. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని ఆశీర్వదించెదను. నీటి కాలువల వద్ద నాటబడి నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుతురు. చదవబడ లాటిన్ భాగం నుంచి ఆత్మదేవుడు మనతో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంశాల్లో ప్రాముఖ్యంగా మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం. ప్రభు ఆశ్చర్యకరంగా ఈ పరిచర్లో గత సంవత్సరం అనేక వార్షికోత్సవాలు, కార్యక్రమాలు, నూతన సహవాసాలు, ప్రాముఖ్యంగా 52 వారాల్లో 52 సహవాసాల కొరకు ప్రార్థన చేస్తే 62 సహవాసాలు ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా ప్రార్థనా ప్రణాళిక కలిగి ముందుకు వెళ్తా ఉన్నా. మరొక సంవత్సరం ప్రభు మనకిచ్చారు కాబట్టి ఈ సంవత్సరం కూడా 52 సహవాసాలు కట్టాలి అన్నది మనం గురుగా కలిగి ప్రార్థన చేయాలని అన్ని సహవాసాలకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అన్నదిన భక్తి ఎవరినైనా బలపరుస్తుంది, దాన్ని మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇది ఎంతైనా నుడివచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతున్న సంఘానికి, నామకార్థ క్రైస్తవులకు అవసరమని మనం ఆల్రెడీ దాన్ని రుచి చూసి ఎరిగాం. దాన్ని మిగతా వాళ్ళకు కూడా అందిద్దాం. ఆల్రెడీ మీ అందరికి క్యాలెండర్స్ అడిగిన వాళ్ళకి పంపించడం జరిగింది. 30,000 క్యాలెండర్స్ ప్రింట్ అయిపించాం. అవి 25,000 ఆల్రెడీ తీసుకున్నారు, ఇంకా అడుగుతున్నారు. మా దగ్గర స్టాక్ లేక 2వ ప్రింటింగ్ కూడా ఇచ్చాం. ఇంకొక 20,000 క్యాలెండర్స్ రెడీ అవుతున్నాయి. మొత్తానికి ఈ సంవత్సరం 50,000 క్యాలెండర్స్ ఉద్యోగస్తుల మధ్య పంచడానికి మనకి చాలా చక్కటి మిషనరీ క్యాలెండర్స్ ప్రభు ఇచ్చారు. ఇదే సీజన్ జనవరి మాసం అయిపోయిన తర్వాత మీరు క్యాలెండర్ ఇస్తామన్నా అంత అర్థవంతంగా ఉండదు. ఈ సమయంలో మీరు క్యాలెండర్ ఇస్తామంటే ముందు తీసుకుంటారు. మిషనరీ క్యాలెండర్ కాబట్టి తప్పకుండా ప్రతి క్రైస్తవులు దాన్ని తీసుకుంటారు. క్యాలెండర్స్ మరలా మీకు కావాల్సి వస్తే స్టాక్ రెడీ అయింది, నెక్స్ట్ వీక్ లో మేము ఇవ్వగలిగితే మీరు తప్పకుండా రిక్వెస్ట్ అడిగి తీసుకోవచ్చు. ఇచ్చిన క్యాలెండర్స్ మీరు అడిగినంత కాకుండా అందరికి సరదాలు కాబట్టి తక్కువ తక్కువగానే ఇచ్చా. ఒకవేళ మీరు వాటిని సద్వినియోగం చేసుకుంటే ఇంకా కావాలనుకుంటే తప్పకుండా మీరు మమ్మల్ని రిక్వెస్ట్ పెడితే మీకు కొరియర్ చేయగలుగుతాం. అట్లాగే ప్రార్థన అంశాల్లో రేపు కమ్ము గృహ దర్శనాలు, ఆదివారం సాయంత్రం ఖమ్మం 4వ వార్షికోత్సవం, ఖమ్మం సహవాసం చక్కగా మెడికల్ సహవాసాన్ని, టీచర్ సహవాసాన్ని కట్టారు. వాళ్ళకి ఆత్మీయ కలయిక కూడా ఉంది. ఈ 2 దినాలు ప్రాముఖ్యంగా ఖమ్మం వార్షికోత్సవం కొరకే ప్రార్థన చేయాల్సిందిగా అన్ని సహవాసాలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కళ్ళు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ అపారమైన ప్రేమకై, మీ ఉచితమైన కృపకై, మీ కనికరానికై, మీ మంచితనానికై, మీ నమ్మకత్వానికై ప్రభు మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. 2024 అంతట్లోనూ ప్రభు సజీవ లెక్కలో ఉంచడం మాత్రమే కాదు, సజీవుడివైనా నీ పాదసేవ చేయడానికి, పరిచర్య చేయడానికి ప్రభు నిలిచే పనులు, పర సంబంధమైన పనుల్లో పాల్గొనడానికి మా అందరి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. అందుకని ఆరాధనలో మీరు సహాయం చేసినందుకే మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు గాని, మారిన దేవుడు గాని, మార్పు చెందిన దేవుడు గాని, ఆశ్చర్యకరుడు అని మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మమ్మల్ని అన్నారు నాయన ఇంకా మాతో పనుంది కాబట్టి ఇంకొక సంవత్సరం ఆయుష్కాలం పొడిగించారు. ఇదిగో మానక 3 పూట్ల విజ్ఞాపన ప్రార్థన చేయడానికి, నాయన అనేక మందిని కలవడానికి, ఉజ్జీవ పరిచయలోను సువార్త పరిచయలోను మమ్మల్ని మీరు వాడుకోమని వేడుకుంటూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. క్యాలెండర్ పరిచర్య ద్వారా 500 క్యాలెండర్తో ప్రారంభించబడ్డ పరిచర్ను 50,000 క్యాలెండర్ పరిచర్గా మీరు తీసుకువెళ్తున్నారు. ఆయన అనేక మందిని రీచ్ అవడానికి మీరు సహాయం చేయండి, కనికరం చూపించండి. అట్లాగే ప్రభు మొన్న ప్రతి ఆర్థిక అవసరతను ఎరిగిన దేవుడు అని స్తుతిస్తూ నాయన మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో రేపు ఖమ్మం గృహ దర్శనాల్లో వారికి అనుకూలతను దయచేయండి. నాయన రేపు అంతా ఖమ్మం పట్టణం కొరకు, ఖమ్మం జిల్లా కొరకు, సహవాస సభ్యుల కొరకు ప్రార్థనలు గడిపే భాగ్యం మాకు దయచేయండి. ప్రభు ఆదివారం సాయంత్రం ఖమ్మం వార్షికోత్సవం కొరకే, ఖమ్మం మెడికల్ ఖమ్మం టీచర్స్ ఆత్మీయ కలయిక కొరకే మీ పాదాల దగ్గరకు వచ్చాం. వారిని బలపరచండి. సెంటర్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన అన్ని సహవాసాలు మీరు బలపరచండి. ఉమ్మడి అగ్రికల్చర్ సహవాసాలు, ఉమ్మడి గుంటూరు సహవాసాలు, ఉమ్మడి ఏపీఎస్పీ సహవాసాలను, ఉమ్మడి హైదరాబాద్ సహవాసాలను మీరు బలపరచండి. నూతన సహవాసం కర్నూలు ఎలక్ట్రికల్ సహవాసాన్ని కూడా మీరు బలపరచండి. చదవబడ్డ లేఖన భాగం ఈ సంవత్సరం మీరు మాకు ఇచ్చిన వాగ్దానం, మేము నమ్మి ఆ వాగ్దానం పట్టుకుని మీరు పెట్టిన ప్రతి కండిషన్, ప్రతి షరతును మేము ప్రభువా ఫుల్ఫిల్ చేయడానికి ఇష్టపడుతూ ఉండగా మాకు కృపనివ్వండి. వాక్యాన్ని ప్రభువా నాయన వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యం విశ్వాసంతో కొనసాగడానికి మాకు సహాయం చేయండి. మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సెంటర్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన అన్ని సహవాసాలకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా కోఆర్డినేటర్స్, ఉమెన్ కోఆర్డినేటర్స్, కౌన్సిలర్స్, ఐడి మారుతుంది కాబట్టి సభ్యులందరినీ నడిపించుకోవాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. పిల్లరా, మనం ప్రభు మహాకృపలో 5 సంవత్సరాలు ఈ పరిచర్య ప్రారంభించబడడం ఆశ్చర్యం, కొనసాగడం ఆశ్చర్యం, విస్తరించడం కూడా చాలా ఆశ్చర్యం. కేవలం ఆశ్చర్యము అన్న మాట దగ్గర మనుషుల కార్యాలు కాదు దేవుని కార్యం అని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. 52 వారాల్లో 52 సంఘాలు, అది అసాధ్యం మనుషులకు. కానీ మనం ఆయన మీద ఆధారపడ్డాం, ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేశాం. 10 నెలలకే 52 సంఘాలను ఇచ్చారు, 10 నెలల్లో ఇంకొక 10 సంఘాలను ఇచ్చి 62 సహవాసాలను ప్రభు కట్టారు. ప్రభుని ఎంతైనా స్తుతించారు. గత సంవత్సరం మనం చేతపట్టుకుని ప్రార్థన చేసిన వాగ్దానం 61వ కీర్తన 2వ వచనాన్ని చేతపట్టుకుని మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రతి ఆఫ్నేటి ప్రార్థనలోనూ ఈ మాట జ్ఞాపకం చేసుకుని నెలంతా పనిచేసి నెలలో ఆ రాత్రి ఆయన వద్దకు వచ్చి ఆయన సన్నిధిలో ఆయన స్తుతిస్తూ ప్రార్థిస్తూ వచ్చాం. నెల అయ్యేసరికి నమ్మదగిన దేవుడు కదా, ఆయన మాట నిలబెట్టుకున్నారు. 61వ కీర్తన దావీదు కీర్తన 2వ చరణం, నా ప్రాణము తల్లడిల్లగా బూదిఘాంతము నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కీర్తనకారుడు దావీదు, ఆయన ఆశ చాలా గొప్పది, ఆయన ఆశ చాలా గొప్పది. ఎక్కడో పశువుల కాపురిగా ఉన్నవాడిని గొర్రెల దొడ్డులోంచి తీసుకొచ్చి ఇస్రాయేల్ ప్రజల మీద ఏలికగా నిలబెట్టేసరికి దావీదు బలమైన కోరిక కలిగి ఉన్నాడు. ఎంత బలమైన కోరిక కలిగి ఉన్నాడంటే, నన్ను తీసుకొచ్చి నువ్వు సింహాసనం ఎక్కించావు, ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని నీవు ఈ స్థాయికి తీసుకొచ్చావు కాబట్టి నేను నీ రుణం తీర్చుకుంటాను, నీకు కృతజ్ఞత కలిగి ఉంటాను, నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తానని చెప్పి ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఆయన ప్రేమ అనేక విధాలుగా చూడగలం. అందులో ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి, ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి అనేక వాక్యాలు ఉన్నాయి. అందులో ఆయన ఎంతగా ప్రభుని ప్రేమించాడో, కృతజ్ఞత కలిగి ఉన్నాడో చెప్పడానికి దానికి దేవాలయం, యెరూషలేము దేవాలయం యొక్క నిర్మాణమే ఆశ్చర్యం. ఆయన దేవుని ప్రేమించిన విధానం అది. ఆయనను సింహాసనం మీద కూర్చోబెట్టాడు, నేను ఆయన కోసం మందిరం కట్టాలనుకున్నాడు. దేవుడు ఆయన కొరకు సాక్ష్యం ఇస్తూ, నా హృదయానుసారుడు దావీదు, నా హృదయానుసారుడు. కాబట్టి దేవుని మాట ఏమిటంటే, అందరూ రక్షించబడాలి, అంతటా రక్షించబడాలి, ఎవరూ నశించుకోకూడదు, అందరూ మరణించి పొందాలి. కాబట్టి దేవుని హృదయాన్ని ఎదిగిన దావీదు తన ప్రజలను చాలా నమ్మకంగా నడిపించాడు. ఆయన తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు అన్నది ఆయన కొరకు మనం చదవగలిగే సాక్ష్యం. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయంలో ఆ మాట చదవాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 36, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. దేవుని సంకల్పం తన సొంత సేవ చేసుకోవడం కాదు, బంధువులకు సేవ చేయడం కాదు, కుటుంబానికి సేవ చేయడం కాదు, కానీ తన తరానికి సేవ చేయడం, తన తరానికి సేవ చేయడం. అట్లాగే మాదిరిగా ఉన్నాడు, అలాగే ప్రజలు నడిపించాడు. ఆయన ప్రార్థన ఏంటంటే, నిజముగా లోకంలో ఎక్కడో గొర్రెలు కాసుకుని నన్ను అంతఃపురంలోకి తీసుకొచ్చావు, సింహాసనం మీద కూర్చోబెట్టావు. లోకంలో నా గ్రోత్ బాగుంది, నీ సేవలో కూడా నా గ్రోత్ అట్లానే ఉండాలి. నేను గణపరిచే విషయంలో, నేను ఉన్నతంగా చూపించే విషయంలో నా గ్రోత్ అట్లానే ఉండాలి. కాబట్టి ప్రభు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అన్నది ఆయన ప్రార్థన. ఆయన ప్రార్థన మనం దాన్నే పట్టుకున్నాం. ఎస్ఎఫ్జే వాగ్దానాలు అన్ని ఎలాంటివి అంటే, మనకు లాభం కలిగే వాగ్దానాలు కాదు, దేవుని రాజ్యానికి లాభం కలిగే వాగ్దానాలు, మన అవసరతలు తీర్చే వాగ్దానాలు కాదు. దేవుడు ఏం ఆశిస్తున్నాడో అవి నెరవేర్చడానికి ఆయనకు అప్పగించుకునే వాగ్దానాలు, ఆయన సేవ చేయడానికి పురుకొల్పునిచ్చే వాగ్దానాలు. కాబట్టి దావీదు వాగ్దానాలు పట్టుకుని ప్రార్థన చేసాం, ప్రభు నెరవేరుస్తూ వచ్చారు. 2వ కీర్తన 8వ వచనంలో, నన్ను అడుగు, జనమును స్వాస్థ్యముగాను భూమిని దిగంతం వరకు సొత్తుగా ఇస్తాను అన్నది దేవుడిచ్చే వాగ్దానం. దాన్ని పట్టుకుని మనం ప్రార్థన చేస్తాం. సరిహద్దుల దాకా ప్రభు తీసుకెళ్తూ వచ్చారు, ప్రభుకే మహిమ. ఈ సంవత్సరం 2025 వరకు పరిచర్య విస్తరిస్తూ ఉంది. విస్తరిస్తున్న ఈ పరిచర్యను ముందుకు నడిపించడానికి మాకు శక్తి లేదు, జ్ఞానం లేదు, సమర్థులం కాము, యోగ్యులం కాము. దీన్ని ప్రారంభించిన వారు మీరే, దీనికి శిరస్సు మీరే, దీన్ని కొనసాగించే వారు మీరే. మేము మాత్రం మీ చేతులకు అప్పగించుకున్నామని ప్రార్థనలో కనిపెట్టుండగా, ఈ సంవత్సరం ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3-4 వచనాలు. నేను ఈ వాగ్దానంలో ఉన్న కీలకమైన అంశాలు ఎస్ఎఫ్జే అన్ని సహవాసాలకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇది నా వ్యక్తిగత వాగ్దానం కాదు, ఇది మన పరిచర్యకు దేవుడిచ్చిన వాగ్దానం. సో మన పరిచర్యకు దేవుడిచ్చిన ఈ వాగ్దానంలో ఆయన మాట తప్పుడు, నెరవేర్చే దేవుడు. దాని 5 సంవత్సరాల్లో మనం చూస్తూ వచ్చాం. ఈ సంవత్సరం కూడా ఆయన మార్పు లేని దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు, తన మాటను స్థిరపరచు దేవుడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందులో మొదటి మాట, ఎవరికి ఈ వాగ్దానము, ఎవరికి ఈ వాగ్దానం అన్న మాట దగ్గర 3వ వచనాన్ని మనం చదువుతా ఉన్నాం. 3వ వచనం చదవాలి. నేను దప్పిగల వాణి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. దేవుడు ఈ వాగ్దానంలో పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు కోసం మాట్లాడుతున్నాడు. ఆయన సారీ దేవుడి వాగ్దానంలో పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు కోసం మాట్లాడుతున్నాడు. మూడవ వచనంలో మూడవ లైన్ అదే చూస్తా, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. చాలా గంభీరమైన మాటలు, చాలా పురుకొల్పే మాటలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం గురించిన మాటలు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన 12 మంది శిష్యులు యేసును చూశారు, యేసుతో ఉన్నారు, యేసుతో తిన్నారు, యేసుతో నడిచారు, కానీ వాళ్ళ తిరిగితనం పోలేదు, పౌరుషం పుట్టలేదు, వారు ధైర్య సాహసాలతో నిలబడ్డవారు కూడా కారు. యేసుక్రీస్తు ప్రభుని ఎరగము అని బొంకిన వారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నిలబడితే మేము చేతులతో తడిమితే తప్ప, మా కళ్ళతో మేము చూస్తే తప్ప, మేము నమ్మము అన్న అవిశ్వాసులు, అల్ప విశ్వాసులు. అలాంటి బలహీనులు బలవంతులయ్యారు, భూదిగాంతాలకు వెళ్లారు, భారతదేశానికి వచ్చారు. తోమ భారతదేశం అడిగాడు, తోమ భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేశాడు. ప్రపంచ దేశాలకు అట్లాగే ఈ సత్యాన్ని, సువార్తను తీసుకువెళ్లారు. అంత పిరుకోలు ఇంత ధైర్యవంతులు ఎట్లా అయ్యారు, అంత పిరుగు వాళ్ళు ఇంత పరిచయం ఎట్లా చేయగలిగారు అన్న మాట దగ్గర ఈ వాగ్దానం, యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకిచ్చిన వాగ్దానం ఇదే. అపొస్తల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం, అపొస్తల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం ప్రభు మాట్లాడుతున్నాడు. 4, ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. వాగ్దానం కొరకు కనిపెట్టుడి, నేను చెప్పిన వాగ్దానం కొరకు కనిపెట్టండి, ఆ వాగ్దానాన్ని పొందుకునే వరకు వెళ్ళొద్దు. నా వలన విన్న వాగ్దానం అన్నాడు కదా, యోహాను సువార్త 14:15-16 వేరొక ఆదరణకర్తను గూర్చి ఆయన వాగ్దానం చేశాడు. అవును, యేసుక్రీస్తు ప్రభు ఆదరణకర్తగా వచ్చారు. ఆయన నిజముగా అనేక మందికి మేలు చేశాడు, స్వస్థతనిచ్చాడు, సువార్త ప్రకటించాడు, తండ్రిని బయలుపరిచాడు. అయితే అదే యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేస్తున్న మాటలు 14:16 యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. నేను మీతో 3.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాను, కాని ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. నేను మీకు యెరూషలేముకి నేను వెళ్ళిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మాత్రమే రీచ్ అయ్యాను. ఆయన అందరికీ రీచబుల్ గా ఉంటాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు. ఎల్లప్పుడూ ఉంటాడు. కింద వాక్యాలు చాలా ఆదరణ కలిగిస్తాయి. 17 లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, గనుక ఆయనను పొందనెరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన అది ఇది కాదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆత్మ దిగి వచ్చింది, ఆత్మ వచ్చింది అని మాట్లాడకూడదు. ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రిత్వంలో మూడవ వ్యక్తి ఆయన. యేసుక్రీస్తు ప్రభు ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తండ్రిని మనల్ని ప్రేమించి వేడుకొని వాగ్దానం చేసిన వేరొక ఆదరణకర్త, సత్య స్వరూపైన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వస్తే ఏం జరుగుతుందో మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అపొస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనంలో నేను వెళ్తున్నాను, మీరు నా కోసం ఏదో చేయడానికి పరిగెడదాం అనుకోకండి, పరిగెట్టొద్దు, కనిపెట్టండి అన్నాడు. నేను నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అన్నట్లుగానే వారు కనిపెట్టారు. మేడగదిలోకి వెళ్లారు, 10 దినాలు ప్రార్థన చేశారు. ఆయన పునరుద్ధానానికి పెంతుకోసుకి మధ్య 10 దినాలు గడిపి పెంతుకోసు దిన ముందు పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో ఉన్న వారి మీదకి దిగి వచ్చాడు. అది ఆ పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చే వరకు ఉన్న సంఘ చరిత్ర వేరు, అప్పటి వరకు ఉన్న పరిస్థితులు వేరు, ఆ తర్వాత పరిస్థితులు వేరు. 2వ అధ్యాయము 1వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు, అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే 2వ అధ్యాయంలో ఏం జరిగింది? అద్భుతం, ఆశ్చర్యం, ఆశ్చర్యం. 41వ వచనం ప్రకారంగా 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. 3వ అధ్యాయంలో దాని కొనసాగింపుకు వెళ్తే 4వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా 5000 మంది పురుషులు చేర్చబడ్డారు. 6వ అధ్యాయానికి వెళ్తే అపొస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో యెరూషలేమును నింపేశారు. 7వ వచనం దేవుని అపొస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు యెరూషలేమును నింపేశారు, యెరూషలేము నింపేశారు. 9వ అధ్యాయము 31వ వచనంలో అపొస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనంలో కావున యూదయ, గలలియ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానం కలిగి ఉండెను. సంఘం యెరూషలేముతో ఆగిపోలేదు, యూదయకు విస్తరించింది, గలలియకు విస్తరించింది, సమరయకు విస్తరించింది. విస్తరించడమే కాదు, క్షేమాభివృద్ధి పొందుతుంది, సమాధానం కలిగి ఉంది. అపొస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనానికి వస్తే 16వ అధ్యాయం 5వ వచనానికి వస్తే గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సంఘములు స్థిరపడుతున్నాయి, విస్తరిస్తున్నాయి, ఇక కౌంట్లెస్, కౌంట్ లేదు. సంఘాన్ని చిత్రహింసలకు గురి చేసి సంఘాన్ని పొత్తుగుడ్డల్లోనే చంపేయాలని ట్రై చేసిన రోమా ప్రభుత్వము మారిపోయింది. మొట్టమొదటిగా రోమా ప్రభుత్వము క్రైస్తవ రాజ్యముగా ప్రకటించేసుకుంది. రోమా చక్రవర్తులు మారిపోయారు, భూలోకాన్ని వీళ్ళు తలకిందులు చేసేశారు అన్న మాట వాళ్ళ కొరకు అపొస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. భూలోకమును తలకిందులు చేసిన వీరు, భూలోకాన్ని తలకిందులు చేశారు. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ్యం అత్యధికంగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు క్రైస్తవ దేశాలుగా ఉన్నాయి. దీని గ్రోత్ ఎంత బలమైన గ్రోత్, బలమైన ప్రభావం, సంఘం యొక్క ప్రభావాన్ని నేడు చూస్తుంటే దానికి మూలం ఏంటంటే నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అన్నాడు ఆయన. అపొస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో కీలకమైన మాట, 1వ అధ్యాయం 4వ వచనంలో కీలకమైన మాట. ఆయన వారిని కలుసుకొని ఇలాగ అన్నాడు, మీరు యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఏంటి ఆ వాగ్దానం? 5వ వచనం యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చాను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుదురనను. 8వ వచనం అయినా పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, గనుక మీరు యెరూషలేము, యూదయ, సమరయ దేశముల యందంతటను భూదిఘాంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. మీ అంతట మీరు ఏమీ చేయలేరు, నేను వాగ్దానం ఇచ్చిన ఆత్మను పొందుకుంటే మీరు భూదిగాంతాల వరకు చేరుకుంటారు, భూలోకాన్ని తలపిందులు చేస్తారు, చీకట్లో ఉన్న వారిని విడిపిస్తారు, రక్షణలోకి నడిపిస్తారు, పాతాళాన్ని మూసేస్తారు, పరలోకాన్ని తెరుస్తారు. అది నా సంఘం అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. పిల్లరా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు గురించిన బోధ చాలా రాంగుగా వెళ్తా ఉంది. భాషలు, స్వస్థతలు, అద్భుతాలు, వీటి కోసం నేను మాట్లాడటం లేదు. అవి మాత్రమే కాదు, అవి లేవని కూడా కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకివ్వబడ్డ వాగ్దానం, సంఘానికి ఇవ్వబడ్డ వాగ్దానం. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నాడు, సంఘానికి కడుతున్నాడు, సంఘాన్ని క్షేమాభివృద్ధి కలగజేస్తున్నాడు, రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు. లోకంలో ఉన్న మహిళా సంఘాలు, కుల సంఘాలకి, క్రైస్తవ సంఘానికి తేడా ఏంటంటే అక్కడ మనుషులు ఉన్నారు, దేవుడు ఉండడు. అక్కడ ఒక మనిషి నాయకుడుగా ఉంటాడు. క్రైస్తవ్యంలో, క్రైస్తవ సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో నివసిస్తాడు, సంఘాన్ని దేవాలయముగా, దేవుని ఆలయముగా కడతాడు, వధువుని సిద్ధపరుస్తాడు. ఆత్మదేవుని కార్యం అది. కాబట్టి పిల్లరా, అది ఆది సంఘం పొందుకుంది, దాని ప్రభావం చూడగలిగింది. ఏ సంఘమైనా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కిందకి రావలసిందే. పరిశుద్ధాత్మ దేవుడి గురించిన క్లారిటీ లేకపోవటం వల్లే చాలా సంఘాలు బలహీనపడ్డాయి. చాలా మంది విశ్వాసులు ఏమాత్రం మార్పు లేని వారిగా ఉన్నారు. నూతన స్వభావం ఆయన వల్లే కలిగేది, నూతన సృష్టిగా మార్చబడేది ఆయన వల్లే. అందుకే యేసుక్రీస్తు ప్రభు బోధల్లో యోహాను సువార్త 3:3 ఒకడు కొత్తగా జన్మించాలి, నీతి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడు. కాబట్టి చాలా కీలకమైంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం మనకి ఇవ్వబడ్డ వాగ్దానాన్ని బట్టి నా మట్టుకు నేను సిద్ధపడతా ఉంది. ఎస్ఎఫ్జే అన్ని సహవాసాలకు పరిశుద్ధాత్మ దేవుడు గురించిన ఒక స్పష్టమైన అవగాహన రావాలి. బైబిల్ పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఏం బోధించిందో అదంతా స్టడీ చేద్దాం, అర్థం చేసుకుందాం. వాక్యం ఎలా చెప్తుందో అర్థం చేసుకుందాం, క్లారిటీ కొద్దాం. పైగా వాక్యం అంటుంది, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు కాబట్టి రోజు కూడుకొని బైబుల్ చదువుకొని వాక్యం వింటూ ఆరాధిస్తున్న ఎస్ఎఫ్జే 166 సంఘాలు సర్వసత్యంలోకి, సత్య స్వరూపైన ఆత్మ గురించిన అవగాహనలోకి ఖచ్చితంగా నడిపించబడాలి, ఖచ్చితంగా నడిపించబడాలి. తెలియదు దేవుడు ఏం చేయబోతున్నాడో, ఏం చేయబోతున్నాడో తెలియదు. గాని ఆయన మాత్రం మనకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు గురించిన వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని గురించిన కుమ్మరింపును గురించిన వాగ్దానం ఇచ్చాడు. అదేంటండి, అయిపోయింది కదా పెంతెకోస్తు పండగ రోజున అంటే, పెంతెకోస్తు పండగ రోజున జరిగిన అనుభవం, పెంతెకోస్తు పండగ రోజున జరిగిన అనుభవం యెరూషలేములో కూడుకున్న వారికి మాత్రమే పరిమితం. అదే పెంతెకోస్తు ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరికి జరగాలి, అదే పెంతెకోస్తు ప్రతి సంఘంలో జరగాలి. అలా జరిగితే ఏమవుతుందో, జరగకపోతే ఏమవుతుందో బైబిల్ స్టడీస్ లో మన వాక్య గ్రంథాల్లో చూసినప్పుడు మీకున్న భిన్నమైన అభిప్రాయాలన్నీ కూడా, దీని కరిస్మాటిక్ బోధ అంటారా మీరేమంటారో తెలియదు గాని, మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కిందకి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కిందకి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బోధ కిందకి సర్వసత్యంలోకి నడిపించబడాలి. ఆది సంఘం ఎట్లాగైతే భూలోకాన్ని తలకిందులు చేయగలిగిందో, రోమా ప్రభుత్వం తలకిందులు చేయగలిగిందో, ఆ గొప్ప కార్యాలు ఆత్మదేవుని చేత నడిపించబడితే ఏ సంఘమైనా చేయగలుగుతారు, ఏ సంఘమైనా చేయగలుగుతారు. కాబట్టి ప్రిలరా, ఈ యెషయా గ్రంథం 44:3 మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో, నేను నేను దప్పి గలవాణి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదించేదను అంటున్నాడు ఆయన. నీకు పుట్టిన వారిని ఆశీర్వదించేదను అంటున్నాడు ఆయన. కాబట్టి ఈ గంభీరమైన వాగ్దానాలు మనకు అర్థం కావాలి. ఈ గంభీరమైన వాగ్దానాలు మనకు అర్థం కావాలి. కొంచెం అర్థం చేసుకుందాం, కొంచెం అర్థం చేసుకుందాం. ముందటి అధ్యాయం 43వ అధ్యాయం యెషయా గ్రంథం 43:19-20 చదవాలి. 19:20 చదవాలి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారి నదులు పారజేయుచున్నాను. 20 మళ్ళా ఇక్కడ నదులు కొరకు మాట్లాడుతున్నాడు ఆయన, త్రోవ కోసం మాట్లాడుతున్నాడు, నూతన క్రియ కోసం మాట్లాడుతున్నాడు. 20 నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను, అడవి జంతువులు అడవి కుక్కలను నిప్పు కోళ్ళును నన్ను కనపరచును. ఆయన చేసే ఈ కార్యానికి, నూతన కార్యానికి, ఆయన పుట్టిస్తున్న ఎడారిలో నదులకు, అరణ్యంలో నీళ్లకు, ఎడారిలో నదులకు, అడవి జంతువులు, క్రూర మృగాలు, బండబారిన హృదయాలు, క్రూర మృగపు స్వభావం కలిగిన మనుషులు, కుక్క వంటి స్వభావం కలిగిన మనుషులు, అడవి కుక్కలు, కత్తిన వాంతికి వెనక్కి తిరిగే కుక్క అని రాయబడిన పేతురు పత్రికలో, కుక్క వంటి స్వభావం కలిగిన మనుషులు, అడవి జంతువులు, నిప్పు కోళ్ళు నన్ను కనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనుడు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా స్తోత్రమును నా ప్రజలు, నా నిమిత్తం నేను నిర్మించిన నా జనులు నన్ను ప్రకటిస్తారు, నన్ను నా స్తోత్రమును ప్రచురించుదురు. దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు, నూతన క్రియ చేయబోతున్నాడు. దేవుడు గొప్ప వాగ్దానాలు మనకిస్తున్నాడు. ఇది సంఘానికి ఇవ్వబడ్డ వాగ్దానం, ఎస్ఎఫ్జెక్ట్ మాత్రమే కాదు. నేను బలంగా నమ్ముతాను బైబిల్లో ఉన్న వాగ్దానాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఎవరు కోరుకుంటే కోరుకున్నంత, ఇది నాకు ఇవ్వు ప్రభువా, ఇది నాకు కావాలి ప్రభువా అని అడిగి ఆయన ఏం చేయమంటే చేస్తే ఆయన గొప్పగా వాగ్దానం తప్పక నెరవేర్చే దేవుడు, తప్పక నెరవేర్చే దేవుడు. ఏమిస్తానంటున్నాడు, ఎవరికి ఇస్తానంటున్నాడు, తర్వాత ముందు ఏమిస్తానంటున్నాడు కొంత ధ్యానం చేస్తున్నాం. యెషయా గ్రంథం 41:17 నుంచి మనం చదవాలి. యెషయా గ్రంథం 41:17 నుంచి మనం చదివితే, దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోచున్నది, యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చేదను, ఇశ్రాయేలు దేవుడే నేను వారిని విడనాడను. ఆయన వారి దప్పికను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఉత్తరమిస్తాను, వాళ్ళు విడిచిపెట్టను, వాళ్ళు వెతుకుతున్నారు, దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు. నీ దీన దరిద్ర నీళ్లు వెతుకుచున్నారని మాట్లాడుతూ ఏం చేస్తారట ఆయన, ఏం చేస్తారట ఆయన, 19వ వచనం చదవాలి. 19వ వచనం, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్య ఊటలను ఉబకజేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. కిందకొస్తే, నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గుండి చెట్లను, తైల వృక్షమును నాటించెదను, అడవిలో ఆ తమలా వృక్షములు, సరళా వృక్షములు, నేరి వృక్షములు నాటెదను. అరణ్యాన్ని ఆయన గొప్ప వనముగా చేస్తున్నాడు. అరణ్యాన్ని గొప్ప వనముగా చేస్తున్నాడు. చెట్లు లేని మెట్టల మీద నదులను లోయలలో ఓటలను ఉబక చేసే దేవుడు, అరణ్యమును నీటి మడుగుగా ఎండిన నేలను నీటి బుగ్గగా చేస్తానంటున్నాడు. కాంటెక్చువల్ గా అర్థం చేసుకున్న ఇస్రాయేల్ ప్రజల పరిస్థితి బాగోలా, దేవుడు వాళ్ళని వదిలేశాడు. దేవుడు వాళ్ళని వదిలేశాడు, వాళ్ళ దేవుడు వదిలేశారు, చెరలోకి పోయారు. దిగంబర్లుగా ఆ దేశ దిమ్మలుగా తిరుగుతున్నారు. అడ్రస్ గల్లంత అయిపోయింది, చెదిరిపోయారు. దేవుడు తన వాత్సల్యం చెప్పిన వారందరి కొరకు వాగ్దానం చేస్తున్నాడు, నేను నూతన క్రియ చేస్తాను, సమకూరుస్తాను, దీవిస్తాను, నా ఆత్మను కుమ్మరిస్తాను, ఎండిపోయిన మీ జీవితాలు చిగురిస్తాయి, అడవి పుష్పిస్తుంది, ఎడారి పుష్పిస్తుంది, నీటి బుగ్గలుగా మారుస్తాను, ఎడారిని గొప్ప వనముగా చేస్తాను. మనకి ప్రోత్సాహాన్ని పుట్టించే మాటలు, ఆశను పుట్టించే మాటలు. వీటిని దేవుడు మనకు డబ్బులు ఇస్తానంటున్నాడు, ఆస్తులు ఇస్తానంటున్నాడు, మంచి ఆరోగ్యం ఇస్తానంటున్నాడు అని తీసుకోవద్దండి. ఆత్మను ఇస్తానంటున్నాడు, దేహానికి సంబంధించింది కాక ఆత్మకు సంబంధించింది, ఆత్మీయ జీవితానికి సంబంధించింది, పరలోకానికి సంబంధించింది. పరిశుద్ధాత్మ దేవుని గురించిన మాటలు వాగ్దాన పూర్వకంగా ఇస్తున్నాడు. లోకం కావాలా దేవుడు కావాలంటే లోకమే కావాలన్న స్థితిలో ఉంటే నిజంగా మాయకత్వం. లోకం ధనాశ గతించిపోతాయి, దేవుడు నిత్యము నిలుస్తాడు. కాబట్టి దేవుడే వస్తానంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇస్తానంటున్నాడు, నింపుతానంటున్నాడు. ఇంకేం కావాలి మనకి, ఇంకేం కావాలి మనకి? యెషయా గ్రంథం 35:6-7 చదవాలి. యెషయా గ్రంథం 35:6-7 చదవాలి. కుంటివాడు దుప్పు వలె గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యముల నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొని వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డయు మేతయు పుట్టును. ఎంత గొప్ప వాగ్దానాలు, ఎంత గొప్ప వాగ్దానాలు! ఎండిపోయిన జీవితాలను అడవిని నీటి బుగ్గగా, అరణ్యమును నీటి బుగ్గగా, అడవిని కాలువలు పారే స్థలముగా, ఎండమావులను మడుగులుగా, ఎండిన భూమి నీటి బుగ్గలుగా, నక్కలకు ఉనుకు పొట్టుగా ఉన్న స్థలాన్ని మరలా నీళ్లతో నింపుతానంటున్నాడు ఆయన, యెషయా గ్రంథం 59:21. యెషయా గ్రంథం 59:21 ఆయన మాట్లాడుతున్నాడు. 59:21, నేను వారితో చేయు నిబంధన ఇది. ఆయన మాట్లాడుతున్న మాట, మీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండియు, నీ పిల్లల నోట నుండియు, నీ పిల్లల పిల్లల నోట నుండియు ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అబ్బా ఎంత బాగుందో, ఎంత బాగుందో! నీ మీద ఉన్న నా ఆత్మ, నీ నోట ఉన్న నా మాటలు అవి ఎట్లా పాసాన్ అవుతాయంటే, నీ నోట నుండి నీ పిల్లల నోటకి, నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోటకు వెళ్తాయి, ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. జనరేషనల్ బ్లెస్సింగ్స్ మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఎస్ఎఫ్జే పరిచర్య ఎక్కడో చిన్నగా సెల్ ఫోన్ లో కొద్ది మంది కొరకు విజయవాడలో ప్రారంభించబడ్డ పరిచర్య 3 సంవత్సరాలు దాటేసరికి ఆ కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ అన్ని జిల్లాల్లో అప్పటికున్న జిల్లాలన్నీ రీచ్ అయిపోయాం. అర్థం కాల, నడిపించట్లేదు దేవుడు, పరిగెట్టిస్తున్నాడు. ఎందుకు పరిగెట్టిస్తున్నాడు అర్థం కావట్లేదు. పరిగెడదామని చెప్పేసి సిద్ధపడ్డాం. అక్కడి నుంచి ఇతర శాఖల్లో తీసుకెళ్లాడు. ఇతర శాఖల కోసం ప్రార్థన చేశాం, 2 సంవత్సరాలు తిరిగాము, సర్వే చేశాం. 5 సంవత్సరాలు అయ్యేసరికి టీచర్లు 13 సహవాసాలు, మెడికల్ వాళ్ళు 10 సహవాసాలు, ఏపీఎస్ వాళ్ళు 8 సహవాసాలు, 11 బ్యాచ్ వాళ్ళు 8 సహవాసాలు, డిఆర్డిఏ వాళ్ళ సహవాసాలు, అగ్రికల్చర్ వాళ్ళ సహవాసాలు, అందరూ ప్రారంభం కావడమే కాకుండా అభివృద్ధి చెందుతున్నారు, విస్తరిస్తున్నారు, సహవాసాన్ని కట్టుకుంటున్నారు, బలపడుతున్నారు బలపడుతున్నారు. ఎంత టార్గెట్ పెట్టుకున్నా అంత టార్గెట్ రీచ్ అయ్యేలాగా ప్రభు నడిపిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ 100 సహవాసాలు దాటాలి, 104 తీసుకెళ్లాడు. అంతకుముందు సంవత్సరం 2023-2024 52 కావాలి, 62 తీసుకెళ్లాడు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఎస్ఎఫ్జేలో ఉన్న కిడ్స్ పరిచర్య, చిన్న పిల్లల పరిచర్య, ఆదివారం సండే స్కూల్కి పంపించటంలో మోసపోయిన, ఆదివారం ఆరాధనకు వెళ్లి మోసపోయిన సంఘాలు చాలు అనుకున్నారు, సోమవారం అక్కర్లేదనుకున్నారు, మంగళవారం అక్కర్లేదనుకున్నారు, 6 రోజులు నిద్రపోతున్నారు, 7 రోజు మేలుకుంటున్నారు, 7 రోజు మేలుకొని వెళ్లి సంఘంలోకి వెళ్లి అక్కడ నిద్రపోతున్నారు, 1 గంట 2 గంటలు కొన్ని పాటలు కూడా వచ్చేస్తున్నారు. ఏమైందంటే దేవుని దగ్గరికి వెళ్ళాం, మందిరంలోకి వెళ్ళాం అంతే, అది పెద్ద మోసం. ఇక పిల్లల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ మోసంలోకి వచ్చేసారు. ఆరాధన వాక్య సందేశం స్టార్ట్ అవగానే పిల్లలు అలరి చేస్తే పేరెంట్స్ వాక్యం వినరు కాబట్టి పిల్లల్ని పక్క తీసుకుని వెళ్ళి ఆడించి కొంచెంసేపు పాడించి ఏదో చిన్న స్టోరీ చెప్పి సండే స్కూల్, దానికి ఒక పేరు సండే స్కూల్. మండే స్కూల్ ఏమో 5 గంటలు 6 గంటలు ఉంటుందా, సండే స్కూల్ ఏమో 1 గంట ఉంటుందా, ఏమొస్తుంది పిల్లలకి? ఏదో వస్తాది, జరిగింది, వెళ్తున్నాము, ఉంటున్నాము, చేస్తున్నాము అంతే, ఒక భ్రమ. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఎస్ఎఫ్జేలో దేవుడు చిల్డ్రన్ స్కూల్ ని డైలీ స్కూల్ గా మార్చాడు. 365 రోజులు చిన్నారి పిల్లలు దేవుణ్ణి ఆరాధించాల్సిందే, కంఠస్థ వాక్యాలు చెప్పాల్సిందే, స్టోరీలు వినాల్సిందే, ఖచ్చితంగా పిల్లలు దేవుని సన్నిధిలో గడపాల్సిందే. లాస్ట్ ఇయర్ అది కాస్త తెలంగాణ కిడ్ సహవాసాన్ని ప్రభు కట్టాడు. ఆంధ్ర పిల్లలు, తెలంగాణ పిల్లలు, 2 రాష్ట్రాల కోసం చిన్నారి పిల్లలు చిన్న చిన్న మాటలతోటి ఆంధ్రాన్ని రక్షించు, తెలంగాణ రక్షించని గోజాడుతా ఉన్నారు. ఆయన అంటున్నాడు, నీ నోట ఉన్న మాటలు నీ పిల్లల నోటకి, నీ పిల్లల పిల్లల నోటకి నేను పాసాన్ చేస్తాను. ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగపోవని యెహోవా సెలవిస్తున్నాడు. నా తెలియదు ఈ సంవత్సరం మాత్రం ఆంధ్ర తెలంగాణ అన్ని జిల్లాల్లో ఆల్రెడీ తల్లులు తండ్రులు ప్రార్థన సహవాసాల్లోకి వచ్చేసారు. లోకంలో ఒక సామెత ఉంది, ఆవు చేలో మోస్తే దూడ ఒడ్డును మేయదు, చేలోనే మేస్తుంది. చాలా కష్టమైన పని ఆవుల్ని పట్టుకున్నాం, ఉద్యోగస్తుని పట్టుకున్నాం, ఉద్యోగస్తుని రోజు ప్రార్థనలో కూర్చోబెట్టగలిగాం, అది ప్రభు కార్యం. ఇప్పుడు దూడల సంగతి ఏంది, ఆ పెయ్యిలు సంగతి ఏంది, ఎక్కడ పోతే ఎక్కడ పోవు, ఎక్కడ పోవు. మన వా దీవించబడాలని ఆశపడితే చాలు, నా చిన్న పిల్లలు సాతాను చేతిలోకి, సెల్ ఫోన్లోకి, ఆ భూతంలోకి వెళ్ళకూడదు, దేవునిలోకి రావాలనుకుంటే చాలు. ఎస్ఎఫ్జేల యూత్ సహవాసం కట్టుబడింది, ఉద్యోగస్తుల పిల్లలు ఎంత డేంజర్ జోన్లో ఉంటారో. ఒకప్పుడు కష్టమేంటో మనకు తెలుసు కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం దేవుడి మీద ఆధారపడి కొంచెం ఈ మిడిల్ క్లాస్కి ఉద్యోగాల్లోకి వచ్చాం. మన కడుపును పుట్టిన పాపానికి వీళ్ళ కష్టం తెలియదు, అడిగినోడికి అడిగినంత డబ్బులు దొరుకుతా ఉంటాయి, పాకెట్ మనీకి తక్కువ ఉండదు, ఏ జలసాలకు ఏ శిఖాలకి తక్కువ ఉండదు. దౌర్భాగ్యం ఏంటంటే సోంబేర్లు అవుతారు, సన్నాసులు అవుతారు. నిజంగా భయంకరమైన దినాలు, యూత్ ని అట్రాక్ట్ చేస్తున్న భయంకరమైన టెక్నాలజీ. మనం ఏ టెక్నాలజీ డెవలప్ అవుతున్న జనరేషన్ లో ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఉద్యోగస్తుల పిల్లల పరిస్థితి ఏంటి అన్నది పెద్ద భారం. ప్రభు సహాయం చేశారు. ఆంధ్ర ఎస్ఎఫ్జే బాయ్స్ సహవాసం కట్టబడింది, 365 రోజులు ఆరాధిస్తున్నారు. ఎస్ఎఫ్జే గర్ల్స్ సహవాసం కట్టబడింది, 365 రోజులు ఆరాధిస్తున్నారు. అక్కడది అయిపోలే, 1000 కుటుంబాలు మనవి. 1000 కుటుంబాల్లో కుటుంబానికి ఇద్దరు లెక్కేసుకుంటే 2000 మంది యవనస్తులు, లేకపోతే చిన్నపిల్లలు. ఏటి వాళ్ళు వాళ్ళ దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ సంతతిని ఆశీర్వదిస్తాను, యెషయాగ్రంథం 44వ అధ్యాయంలో మన వాగ్దానం. యెషయాగ్రంథం 44వ అధ్యాయంలో ఆయన 3వ వచనంలో వాగ్దానం చేస్తున్నాడు. 3వ లైన్, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. నువ్వు ఆయన దగ్గరికి తీసుకొస్తే చాలు, నువ్వు ఆయన సన్నిధిలోకి నడిపిస్తే చాలు. 4, నీటి కాలువల వద్ద నాటబడ్డ నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లుగా వారు ఎదుగుతారు. నేను వారిని దీవిస్తాను, వారిని నింపుతాను, వారిని ఎదిగింపచేస్తాను అంటున్నాడు ఆయన. పిల్లల్ని ఎంతో గారాభంగా గుండెల మీద పెంచుతున్నావు తల్లి, ఓ తండ్రి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు 127వ కీర్తన 3వ చరణం, నీ పిల్లలు కాదు ఆయన పిల్లలు. గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం, కుమారులు ఆయన ఇచ్చిన స్వాస్థ్యం. ఆయన పిల్లల్ని ఆయనకు దూరం చేసి భయంకరమైన తీర్పులు నిలబడతావా? ఆయన పిల్లల్ని ఆయన కోసం పెంచి బలా నమ్మకమైన దాసుడా దాసురాలుగా నిలబడతావా? ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిది, తండ్రిది. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, తండ్రులారా మీ పిల్లల్ని ప్రభు బోధలో శిక్షలో పెంచండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 6వ వచనం నుంచి, నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, తిరిగి లేచినప్పుడు పిల్లలకి నేర్పాలి, అభ్యసింప చేయాలి. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దయచేసి దయచేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. 4వ వచనం, నీటి కాలువల వద్ద నాటబడ్డ నిరవంజి చెట్లు. నెట్లో చూడండి నిరవంజి చెట్లు ఎలా ఉంటాయో. బా మనం మడాడగుళ్ళు అంటాం అక్కడ. 24 గంటలు వాటర్ సప్లై ఉంటుంది, ఎప్పుడు ఎండిపోవు, ఎప్పుడు ఆకు రాలిపోవు, ఎప్పుడు పచ్చగా ఉంటాయి, ఎప్పుడు ఫలిస్తూ ఉంటాయి. నీటి కాలువల వలన నాటబడ్డ నిరవంజి చెట్లు ఎదుగునట్లు, గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుతురు. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొనును. అంత మార్పు, నేను దేవుని కుమారుని, నేను దేవుని కుమార్తెను అన్నంత మార్పు, ఆయన పేరు గుండె మీద రాసుకునే, హృదయం మీద రాసుకునేంత మార్పు. అంత అభివృద్ధి, అంత ఆత్మీయ అభివృద్ధి, అంత పరివర్తన, అంత రూపాంతరం, అంత త్వరగా పిల్లల రక్షణ అనుభవంలోకి రావటం నేను చేస్తాను అంటున్నాడు ఆయన. నేను చేస్తాను అంటున్నాడు ఆయన. అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. గొప్ప వాగ్దానాలు, గొప్ప వాగ్దానాలు దేవుని వాక్యములో మనకి ఆయన మాట్లాడుతున్నాడు. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనాన్ని చదవాలి. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనాన్ని చదవాలి. దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చెయ్యు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన యొక్క కుమారుని విషయమే దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమే ఒకడు ప్రలాపించినట్లు, అతని విషయమే దుఃఖించుచు ప్రలాపింతురు. నా వైపు తిరుగుతారు, నా వైపు తిరుగుతారు. సంతతి మీద నేను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరింపగా, వాళ్ళు తిరుగుతారు. ఆయన వైపు మల్లుకుంటారు అని మాట్లాడుతున్నాడు. యోవేల గ్రంథము 2:28 యోవేల గ్రంథము 2:28 యోవేల గ్రంథం 2:28-29 ఆయన మాట్లాడుతున్నాడు. తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, అయితే మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీరు కాదు సేవ చేసేది, మీ పిల్లలు సేవ చేస్తారు, మీరు మాత్రమే కాదు అంటున్నాడు ఆయన. అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను, అందులో మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కళ్ళకు అందరు, రెండో మాట మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ప్రభునందు ప్రియులరా, కాబట్టి ఈ సంవత్సరం ఎస్ఎఫ్జె కిడ్స్ సహవాసాలు అభివృద్ధి చెందాలి, అనేక సహవాసాలు కట్టుబడాలి, అది మన ప్రార్థన అయి ఉండాలి. ఆయన రెడీగా ఉన్నాడు, మనం రెడీ అవడమే. మన పిల్లలను దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యవనస్తుల సహవాసాలు ఆంధ్ర తెలంగాణ అన్ని జిల్లాల్లో కట్టుబడాలి. ఆయన దీవించడానికి, నింపడానికి, ఆశీర్వదింపడానికి, కొమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మన బాధ్యత ఏంటి, మన పాట ఏంటి, ఏం చేయాలి? ఆయన చేస్తానన్నాడు, ఆయన చేసుకుంటాడులేండి, మనం చేసేది ఏమి లేదు అనుకోవడానికి వీల్లేదు. ఆయన ఎవరికి చేస్తానన్నాడు? ఆయన ఎవరి విషయంలో వాగ్దానం ఇచ్చాడు? ఆయన ఎవరి గురించి మాటలు మాట్లాడుతున్నాడు? యెషయా గ్రంథం 44:3 ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే 44:3 నేను దప్పిగలవాణి మీద, రెండో మాట ఎండిన భూమి మీద నేను ప్రవాహ జలాలు కుమ్మరించదును. దప్పిక ఎండిన స్థితి, దప్పిక. ఎవరికి ఆత్మీయ ఆకలి ఉంటుందో, ఎవరికి ఆత్మీయ దప్పికుంటుందో, ఎవరు నోరు తెరిచి అరుగుతారో, ఎవరు ఆశ పడతారో వాళ్లకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆ 12 అపొస్తలులను ఉద్దేశించి, ఆ 11 ఉద్దేశించి మీరు కనిపెట్టండి అంటే 10 కనిపెట్టారు. వాళ్ళు 10 కనిపెట్టారు, ఏం పని లేదు, దేవా మమ్మల్ని నింపు, మమ్మల్ని పంపు. ఆ 10 మొదటి రోజు రాలా, రెండో రోజు రాలా, మూడో రోజు రాలా, 10 వచ్చాడు. ఎందుకు 10 వచ్చాడు? వాళ్ళ దప్పిక 10 తర్వాత కూడా అలాగే ఉంది. 10 పాటు ప్రార్థన చేసి అంత దప్పిక ఉంది. కాబట్టి దింపాడు, వెళ్ళొద్దు, కనిపెట్టండి. ఇక్కడ అంటున్నాడు దప్పిక గలవాడు ఎండిన భూమి, దప్పిక గలవాడు ఎండిన భూమి. కాబట్టి 61:2 గత సంవత్సరం మన వాగ్దానం, మన ఆశ ఏంటంటే అయ్యా నేను చేస్తుంది చాలు, చాలా చేసేస్తున్నాను, అది మోసం, ఆకలి లేని స్థితి, గొడ్డుబారిన స్థితి, నులివెచ్చిన స్థితి, ఫలాలు లేని జీవితం, నిష్ఫలమైన జీవితం, మాటలు చెప్పే జీవితం, ప్రభు మెచ్చడు. ఆయన అంటాడు యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించుటవలన. ఏదో చేశాము, ఏదో ఉన్నాము, ఏదో చెందాము కాదు, బహుగా ఫలించాలి. 30, 60, 100, 5 2, 2, 1 తీసుకున్నవాడు 10 బహుగా ఫలించాలి. ఏదో జీతం వస్తుందిగా సరిపెట్టుకో, అబ్బే నాకు జీతం చాలడం లేదు, మానేస్తాను, ఎక్కువ జీతం వచ్చేటట్టు వెళ్ళిపోతాను, ఏమీ గ్రోత్ కోరుకోవట్లేదా? కోరుకుంటున్నా. ఉన్నట్టుగానే ఉంటున్నావా? లేదు. ఎదగాలని తాపత్రయపడుతున్నాం, కానీ లోకంలో ఎంతకాలం ఎదుగుతావు? లోకమే గతించిపోయేది. లోకంలో ఎదగడానికి ఎంత తాపత్రయం ఉంటే ఆత్మీయ జీవితంలో ఎదగాలని లేదా? అందుకే గత సంవత్సరం మన వాగ్దానం 61:2 నేను ఎక్కలేనందెత్తైన కొండపోయక నన్ను ఎక్కించు. అది కీర్తనకారుడి యొక్క ఆకలి. 81:10 నీ నోరు బాగుగా తెరు, నేను దాన్ని నింపుతాను. నోరు తెరు, బాగా తెరు, బాగా తెరు, నేను నింపుతాను. 107:9 ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొన్న వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆశ గల ప్రాణం, ఆకలిగొనిన ప్రాణం, ఆశ గల ప్రాణం, ఆకలిగొనిన ప్రాణం. కీర్తన గ్రంథము 2:8 నన్నడుగు, నన్నడుగు. ఏమడగాలి? జనములు నడుగు, జనజాతులు నడుగు, నన్ను నడుగు. ఏమడగాలి? భూమిని దిగంతముల వరకు అడుగు. చాలు అనొద్దు. లోకంలో ఆస్తుల దగ్గర మితంగా ఉందాం, చాలు ఎక్కువ వద్దు, ఎక్కువ అయితే పాడు చేస్తుంది. ఆత్మీయ జీవితంలో చాలు అనొద్దు, చాలదు, చాలదు. పౌలు భక్తుడితో కలిసి మనం మాట్లాడాలి. వెనుకున్నది మరిచి ముందున్న వాటికై వేగిరి పడుతున్నాను అంటాడు పౌలు. పౌలా, ఇంత సేవ చేశావు కదా, మర్చిపోయాను, చేసినంతా మర్చిపోయాను, మళ్ళా జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాను, మళ్ళా స్టార్ట్ చేస్తాను, జీరో నుంచి స్టార్ట్ చేద్దాం, 20:25 జీరో నుంచి స్టార్ట్ చేద్దాం, మళ్ళా స్టార్ట్ చేద్దాం. వెనుకున్నావు మరిచి, వెనుకున్నావు మరిచి. మా తాతలు నీతులు తాగారు, మా మూతులు వాసం చూడండి, అలాంటి మాటలు చెప్పొద్దు. అప్పుడిప్పుడు చేశాము, మరి ఇప్పుడు ఎందుకు బతుకున్నాం? 2025 మళ్ళా కొత్త సంవత్సరం ఎందుకు నీకు? గతంలో చేశానని చెప్పుకుంటే ఇప్పుడు ఎందుకు బతుకున్నాం? ఇమ్మని అడిగావుగా, సజీవ లెక్కలు ఉంచు అన్నావుగా, కొత్త సంవత్సరం చూడాలన్నావుగా, ఇచ్చాడుగా. ఏం చేయడానికి? ఎంజాయ్ చేయడానికా? కాదు 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 కాదు. ఆత్మీయ విషయాల్లో పరిచయంలో ఆనందిద్దాం, ప్రయాసపడుతూ ఆనందిద్దాం, ప్రభు ఆనందించే విషయాలు ఆనందిద్దాం. ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకానికి సంతోషం, అదే మనకు సంతోషం కావాలి. ఒక పాపి రక్షించబడితే దేవునికి ఆనందం, అందులోనే మనం ఆనందించాలి, అందులోనే మనం ఆనందించాలి. మత్తయి 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు, నీతి కొరకు ఆకలి దప్పులు, దేవుని కొరకు ఆకలి దప్పులు, దేవుని కార్యాల కొరకు ఆకలి దప్పులు, నీతి కొరకు ఆకలి దప్పులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. దేనికోసం నీ ఆకలి? దేనికోసం నీ తప్పిక? దేనికోసం నీ పరుగు? దేనికోసం నీ ఆరాటం? దైవికమైన విషయాల, లోక సంబంధమైన విషయాల, ఆత్మల కొరక, ఆస్తుల కొరక, దేవుని నామ ఘనత కొరక, నీకు పేరు సంపాదించుకోవడం కొరక, దేని కొరకు? దేని కొరకు? ఆయన వాగ్దానం ఇస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త ముగిస్తున్నా. యోహాను సువార్త 7:37 చదివితే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 7:37 ఆయన మాట్లాడుతున్నాడు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున, మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా తప్పిగుని ఎడల నా వద్దకు వచ్చి తప్పి తీర్చుకొనవలెను. ఆకలి లేని వాడిని యేసుక్రీస్తు ప్రభు వాడుకునే వాడుకోడు, దప్పిక లేని వాడిని యేసుక్రీస్తు ప్రభు వాడుకునే వాడుకోడు. శక్తి సామర్థ్యాలతో చేసేది కాదు దేవుని పని, ఆశతో, ఆకలితో, భారముతో, ఇష్టముతో, ఇన్వాల్వ్మెంట్ తో దాంతో చేయాలి. ఆకలి కొంటేరా, దప్పి కొంటేరా? నాకు ఆకలి లేదండి, నాకు దప్పుకు లేదండి, డబ్బులైతే ఎంత ఇచ్చినా చాలు అంటాను, బోల్డ్ ఆకలి ఉంది, పరిచర్లో మాత్రం నేను చివరి బెంచ్లో కూర్చుంటాను, నన్ను మాత్రం పిలవద్దే, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దే, నా జోలికి రావద్దే. అయితే ఖచ్చితంగా విను, ఖచ్చితంగా నిన్ను పిలవడు, ఖచ్చితంగా నిన్ను వాడుకోడు. నీకు ఆకలి లేకపోతే ఆయన ఎందుకు పిలుస్తాడు? నీకు ఆకలి లేకపోతే ఆయన ఎందుకు పిలుస్తాడు? ఖచ్చితంగా పిలవడు. అట్లాగే వచ్చి చివరి బెంచ్లో కూర్చుని నిలిపోదిగాని. ఒకనొక రోజు పరీక్ష వస్తుంది, అప్పుడు పరీక్ష రాస్తే ఏమి రాస్తావు? గోడి సున్నా, గుండు సున్నా, ఆకలి లేదుగా, నన్నొద్దు అన్నావు కదా. ఖచ్చితంగా పిలవడు, ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు ఎవడైనా దప్పిగుని ఎడల నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను. 38 నాయందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారిన బిగ్గరగా చెప్పెను. తనయందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన మాట చెప్పెను. నువ్వు దప్పికొని ఉంటే నీ దప్పికి తీర్చడం కాదు, నీ దప్పికి తీర్చి అనేక మంది దప్పికి తీర్చే జీవజలాల బుగ్గగా మారుస్తానన్నాడు. రా నా కోసం, నేను నా కుటుంబం కోసం, నేను నాది 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 నాది. ఎవ్వడికి పనికిరాని జీవితం, స్వార్థపూరితమైన జీవితం. ప్రభువా నన్ను సరెండర్ చేసుకున్నాను, నీ ఇష్టం. నాకైతే ఆశ ఉందంటే అనేక మందికి దీవెనకరమైన పాత్రగా, నీటి జీవజలాల బుగ్గగా, ఎడారిని సెలయేలుగా, అరణ్యాన్ని నీటి మడుగుగా, ఎండిన భూమి మీద దప్పిగల వాణి మీద ప్రవాహ జలాలను కుమ్మరిస్తానంటున్నాడు. దయచేసి దయచేసి ఈ సంవత్సరం ఆశపడదాం, ఆకలిగా ఉందాం, దప్పిగా ఉందాం, దప్పిగా ఉందాం. మళ్ళా చైనాలో వైరస్ వచ్చిందట. 2020, 2021 పెద్ద సినిమా చూపించాడు, అంత శవాలే గుట్టలు లెక్కలు కట్టుకోవడమే. అప్పుడు లేనిపోని భక్తంతా పుట్టుకొచ్చేసింది. ఎవడో సలకాన్ పెంచి పెట్టాల్సిన పనిలే, ఆదివారంతో పనిలే. రోజు పట్టి రోజు ప్రార్థన, రోజు ప్రార్థన ఏమి? అప్పుడు ఎందుకు వచ్చేసింది భక్తి? చచ్చిపోతానేమని భయం. ఏ ఇప్పుడేమన్నా గ్యారంటీ ఉందా? ఇప్పుడు తీర్పు లేదా? ఇప్పుడు చావు లేదా? ఇప్పుడు లెక్కలు అడగడా? లోకస్తుడికి తెలియదు, మనకు తెలుసుగా. ఎప్పుడొస్తాడో తెలియదు, ఆయన రాకడా తెలియదు, మన పోకడా తెలియదు. దయచేసి దయచేసి దప్పిగా ఉందాం, ఆకలి కందాం, దప్పిగల వాణి మీద నీళ్లను కుమ్మరిస్తానన్నాడు. సెల్ కాన్ఫరెన్స్ లోకి వచ్చి ఏదో పాటలు విని ప్రసంగాలు చేసి వెళ్ళిపోదాం అనుకోవద్దు. సహవాసం చేద్దాం, భారంగా ప్రార్థన చేద్దాం, అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం, ఆంధ్ర తెలంగాణ ఉజ్జీవం కొరకు ప్రార్థన చేద్దాం, మరొక రివైవల్ కొరకు ప్రార్థన చేద్దాం, జాన్ నాక్స్ తో కలిసి ప్రార్థన చేద్దాం. హో లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్, ఆర్ కిల్ మీ అన్నాడు. స్కాట్లాండ్ దేశాన్ని నాకు లేదా నన్ను చంపు, నా దేశాన్ని నాకన్నా ఇవ్వు, లేకపోతే ఈ దేశంలో ఒక నన్నన్నా చంపు. అలాంటి విజ్ఞాపనాత్మ, అంగళార్ప ఆత్మ దేవుడు మనకిస్తే గొప్ప కార్యాలు, గొప్ప కార్యాలు. అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను నీ పిల్లల్ని వాడుకుంటాడు. అలాంటి కృప ఎస్ఎఫ్జి అన్ని కుటుంబాలకి, అన్ని సహవాసాలకి 2025 ఆయన అనుగ్రహించిన గాక. ఆమెన్.